పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులను దూషించరో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రభా, ఇది నీ వాక్యం, మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. మీరే మాతో మాట్లాడండి. మా జీవితాలను వెలిగింపజేసేది నీవే, మాకు ఆత్మీయమైన ఆహారం పెట్టేది మీరే. యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక కంటిన్యూస్ గా ధ్యానం చేస్తున్నాము మనం. అయితే పేతురు గారు ఈ పత్రిక రాసినప్పుడు ఆ 5 ప్రాంతాల్లో ఉన్న విశ్వాసులైన యూదులు, పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితునియా, ఈ దేశాల యందు చెదిరి ఉన్న యూదులైన విశ్వాసులకు ఈ పత్రికను రాశారు. ఎందుకంటే వాళ్ళు రకరకాల శ్రమల గుండా వెళ్తున్నారు. యెరూషలేం నుంచి వాళ్ళు చాలా మంది పక్క రాజ్యాలకు, పక్క దేశాలకు విస్తరించిపోయారు. యెరూషలేములో ఉన్న శ్రమను బట్టి వేరే దేశానికి వెళ్తే అక్కడ కూడా శ్రమ తప్పలేదు. వాళ్ళని ప్రోత్సాహపరుస్తూ ఆదరిస్తూ ఈ పత్రిక రాశాడు. తర్వాత చాలా హెచ్చరికలు, ఆజ్ఞలు ఈయన ఎత్తి చూపుతూ రాశాడు. యాకోబు రాసినప్పుడు మనం గత పత్రికలో చూసాము. యాకోబు గారు కూడా అలాగే రాశారు. పేతురు పత్రిక రాసినప్పుడు కూడా ఆయన కూడా అలాగనే రాశాడు. 4-5 అధ్యాయాలు ఉన్న పత్రిక వాళ్ళు శ్రమల్లో ఉంటే కేవలం 1 అధ్యాయం మాత్రమే, అందులో పేతురైతే 1 అధ్యాయంలో సగం అధ్యాయం మాత్రమే ఆదరణ, వాళ్ళని ప్రోత్సాహపరుస్తూ రాసిన మాటలు. మిగతావన్నీ హెచ్చరించినటువంటి విషయాలు, వాళ్ళ జీవితంలో ఉన్న లోపాలను బట్టి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. హెచ్చరిక, ఆజ్ఞలు ఉన్నాయి. అయితే హెచ్చరికలు, వాయిస్ బాగానే ఉంది, ఇంక్రీజ్ చేశాను ఆల్రెడీ. హెచ్చరికలు ఏ టైంలో ఇవ్వాలి? వాస్తవానికి ఎవరైనా శ్రమల్లో ఉంటే ఆదరించాలి, కాని 2 నిమిషాలు ఆదరించిన తర్వాత పరిశుద్ధ జీవితం గురించి, నీతి గురించి, ఆయన వాక్యంలో ఎలా రాయబడ్డది, మనం ఎలా జీవిస్తున్నామనే విషయాలు, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి ఆయన కోసం జీవిస్తూ, ఆయన కోసం సువార్త సేవ చేస్తూ, ఆయన కోసం పాటు పడుతున్న వాళ్ళకి హెచ్చరికలు, ఆజ్ఞలు జారీ చేస్తే ఎలా ఉంటుంది? ఆల్రెడీ మేము బాధల్లో ఉన్నాం, మాకు ఇబ్బందుల్లో ఉన్నాం, మేము సువార్త పట్ల, సువార్త ప్రకటించడాన్ని బట్టి మేము ఇబ్బందుల్లో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు కోసం జీవిస్తున్న విధానాన్ని బట్టి మేము సమాజం నుంచి, బయట అన్యజనుల నుంచి ఇంట్లో వాళ్ళ నుంచి బయట వాళ్ళ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొడుతున్నారు, తిడుతున్నారు, జైల్లో ఇస్తున్నారు, రానివ్వట్లేదు, రకరకాల చిత్రహింసలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదరణ పోయి ఆదరిస్తున్నాడు, పర్లేదులేండి. ఆదరణ అయిపోయిన తర్వాత హెచ్చరికలు, పరిశుద్ధంగా ఉండాలి, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధమై ఉండాలి అని హెచ్చరికలు వాళ్ళకు జారీ చేస్తున్నాడు. అంటే శ్రమల్లో కూడా పాపం విషయంలో కాంప్రమైజ్ కాకూడదు అనే విషయాన్ని పేతురు గారు రాస్తున్నారు. మనం ఇంతకుముందు పత్రిక ధ్యానించినప్పుడు యాకోబు గారు కూడా అదే విధంగా హెచ్చరించారు చాలా విషయాలు. ఆదరిస్తూనే వాళ్ళలో ఉన్న లోపాలను బట్టి వాళ్ళకి హెచ్చరికలు జారీ చేశారు. మనము ఈ మాటను గత వారం కూడా చూశాం. మనము శ్రమల్లో ఉన్నామని, శ్రమల్లో ఉన్నప్పటికీ కూడా పాపం విషయంలో రాజీ పడటానికి వీల్లేదు. శ్రమల్లో ఉన్న కొన్ని విషయాలు తక్కువ చూపు చూసి ఇది చేస్తే పర్లేదులే అని కాంప్రమైజ్ అవ్వటానికి వీల్లేదు అని దేవుని వాక్యం ఖరాఖండిగా చెప్తుంది. అందుకని మీరే చూడండి, ఎవరైనా శ్రమల్లో ఉన్నవారికి ఆదరించాలి కానీ ఒక అధ్యాయం ఆదరించిన తర్వాత మిగతా 4 అధ్యాయాలు హెచ్చరికలు, ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. మధ్య మధ్యలో కూడా ఆదరణ ఉందండి, కాకపోతే ఎక్కువగా హెచ్చరికలు కూడా ఉన్నాయి. సో వాళ్ళలో ఉన్న లోపాలని ఎత్తి చూపుతూ, వాళ్ళలో ఉన్న బలహీనతలు, వాళ్ళలో ఉన్న విషయాలను ఎత్తి చూపుతున్నాడు. అంటే ఒకసారి మనం ఆలోచిద్దాం, మరలా ఒకసారి ఆ విషయాన్ని మనం ఆలోచించాల్సిందే. ఎందుకనంటే యూదులైన క్రైస్తవులు అన్య దేశాల్లో జీవిస్తున్నప్పుడు, వాళ్ళు శ్రమలు అనుభవిస్తున్నప్పుడు ఆదరణే కాకుండా హెచ్చరిక చేస్తున్న సమయంలో వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుండాలి? ఏంటో బాబు, మేము బాధపడతా ఉంటే మీరేమి ఇంతగా హెచ్చరికలు చేస్తున్నారు, మాకు ఆదరించాలి కదా, మమ్మల్ని బలపరచాలి కదా అని అనొచ్చు, అనాలి కూడా. కానీ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన జీవితంలో మనం ఎలా ఉన్నాము అనే విషయం చాలా ప్రాముఖ్యం. ఎంత పరిచర్య చేస్తున్నా, ఎన్ని మనం ఎంత దేవుని కోసం కొన్ని విషయాల్లో త్యాగాలు చేసినా కూడా ఇంకా మనలో బలహీనతలు ఉంటాయి, ఇంకా మనలో పాపపు స్వభావం ఉంటుంది. మన పాపాలు క్షమించబడ్డాయి, లేకిన ఆ పాత స్వభావం మనల్ని డామినేట్ చేసే అవకాశాలు చాలాసార్లు మన జీవితంలో వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఏమంటున్నానంటే, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులు నై ఉన్నారు. మనం ఎట్లాంటి వాళ్ళమంట, వాళ్ళను వేడుకుంటున్నాడు, ప్రియులారా మీరు ఎట్లాంటి వాళ్ళంటే పరదేశులు, యాత్రికులు లాంటి వాళ్ళు. పరదేశులు యాత్రికులు అంటే, పరదేశులు అంటే వేరే దేశానికి చెందినవారు, యాత్రికులు టూరిస్ట్ లాంటి వాళ్ళు. టూరిస్టులు వాళ్ళు ఏం చేస్తారు, యాత్రికులు వాళ్ళు. ఇప్పుడు మేము ఉత్తరాఖండ్ లో ఉన్నాము, చార్ధామ్ యాత్ర జరుగుతుంది ఇక్కడ, గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్. చాలా మంది వస్తారు కారుల్లో, బైకుల మీద వస్తారు, బ్యాగులు వేసుకొని వస్తారు, అక్కడ భోంచేస్తారు, ఏదో చూసుకుంటారు, వెళ్ళిపోతారు. యాత్రికులు అక్కడే వచ్చిన చోటే మకాం వేసి కూర్చోరు, అక్కడే బిల్డింగ్ కట్టుకోరు. వాస్తవానికి అయితే మనం అంట వేరే దేశానికి చెందిన వాళ్ళం, ఈ దేశానికి సంబంధించిన వాళ్ళం కాదంట. రెండోది యాత్రికులు లాంటి వాళ్ళం. ఈ రెండు పదాలు ఒకే రకంగా ఉంటాయి, ఒకటే, కానీ వేరు వేరు అర్థాలు కూడా వచ్చే రకంగా ఉంటాయి. మనం విశ్వాసులు అనేవాళ్ళు ఎలాంటి వాళ్ళు, అక్కడ ఉపయోగిస్తున్న సందర్భం కాంటెక్స్చువల్ గా కూడా కరెక్టే, అది స్పిరిచువల్ గా కూడా కరెక్టే. కాంటెక్స్చువల్ గా ఏంటంటే, పాపం వీళ్ళు యూదులైన విశ్వాసులు వేరే దేశంలో ఉన్నారు కాబట్టి, మీరు వేరే దేశంలో ఉన్నారు జాగ్రత్తగా ఉండండి అన్న భావమే కాదు. ముఖ్యంగా అక్కడ వచ్చే ఆ సందర్భాన్ని బట్టి చూస్తే అర్థం ఏంటంటే, మనం ఈ లోకానికి చెందిన వాళ్ళం కాదు, పరలోకానికి చెందిన వాళ్ళం, పరదేశులం. యాత్రికులం. ఒక ప్రశ్న ఏంటంటే, మనము ఒకసారి జాగ్రత్తగా ఈ విషయాన్ని విందాం. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు స్కూల్లోనో కాలేజీలోనో లేకపోతే సమాజంలోనో ఎక్కడో చోట మనము వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు, ఇది మనది కాదు, ఈ ఇల్లు, ఈ స్కూలు, స్కూల్లోకి వచ్చాము లేకపోతే కాలేజీలోకి వచ్చాము లేకపోతే జాబ్ ప్లేస్లోకి వచ్చాము, అది మనది కాదు అని ఆ వాతావరణము అవన్నీ మీకు అనిపించినప్పుడు మన వ్యవహారం ఎట్లా ఉంటుందండి? మన ప్రవర్తన ఎట్లా ఉంటుంది? మన జీవితం ఎట్లా ఉంటుంది? అక్కడ చాలా ఆచితూచి ప్రవర్తిస్తాము, చాలా జాగ్రత్తగా ఉంటాం. మన మాటలు, మన విషయాలు, ప్రవర్తన, రెస్పెక్ట్ అన్ని మారిపోతాయి. అది ఇంటికి వస్తే వేరేలాగా ఉంటాం. అక్కడ చాలా రెస్పెక్టివ్గా, చాలా గౌరవంగా, మనందరం కూడా మీటింగ్కి వచ్చినప్పుడు ఎలా మాట్లాడతాము, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాం, చాలా రకరకాలుగా ఉంటాం కదా. అంటే అది నెగిటివ్. అది ఇక్కడ పాజిటివ్ ఏం తీసుకోవాలంటే, నిజంగా మనది కాని దేశంలో వేరే దేశానికి వెళ్ళామనుకోండి, ఏదో జర్మనీకో ఆస్ట్రేలియానో ఎక్కడికో వెళ్ళాం మనం, కొరియానో ఎక్కడికో వెళ్ళినప్పుడు అది మన దేశం కాదు. పాస్పోర్ట్ తీసుకుని చాలా వ్యాలిడేషన్స్ చేసి పర్మిషన్ ఇస్తారు వాళ్ళు, చాలా చెక్కింగ్ చేసి ఎప్పుడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలి, ఎందుకు ఉండాలి, ఎలాంటి టైంలో ఉండాలి, ఏం చేస్తావు, నీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, పర్మనెంట్ వీసానా లేకపోతే విజిటింగ్ వీసానా, అన్ని చెక్ చేసిన తర్వాత మనకి ఇస్తారు. మనం కూడా కొంచెం చాలా జాగ్రత్తగా ఉంటాం వేరే దేశం. మన దేశంలో ఉన్నట్టు ఉంటామా? ఉండం. మన వ్యవహారం మారిపోతుంది, మన ప్రవర్తనే డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ చేస్తే అక్కడ జైల్లో వేస్తారు, మళ్ళీ దేశానికి రానివ్వరు. అంటే మనం పరదేశంగా ఉన్నప్పుడు మన వ్యవహారం ఎట్లా ఉంటుంది? విచిత్రంగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉంటాం. సింపుల్గా చెప్పాలంటే ఈ రెండు వచనాల్లో కూడా అదే చెప్పాడు, మనము పరదేశంలా ఉండాలి. మనం పరదేశులం. మన లోకము, మన రాజ్యము, మన దేశం ఇది కాదు, పరలోకం మంది. మరి పరలోకవాసులమైన మనం ఈ భూమి మీద ఎలా ఉండాలి? ఈ లోకం నాది కాదు, మనది కాదు, ఈ ఇల్లు నాది కాదు, ఈ వస్తువులు నాయి కాదు, ఈ స్థలం నాది కాదు, ఈ డబ్బులు నాయి కాదు, ఇవన్నీ నాయి నావి కావు, నాకు సంబంధించినవి కావు అన్నట్టే మనం బతకాలి. ఎందుకనంటే ఈ భూమి మీదకి మనం ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకెళ్ళలేం. ఒక్క ఏదంటే ఏది, మన ఫోన్ పట్టుకెళ్ళాము, మన ఇల్లు పట్టుకెళ్ళాము, ఏ వస్తువులు తీసుకెళ్ళాము, అన్ని ఇక్కడే వదిలేసి వెళ్లాల్సి వస్తుంది. మనం పరలోకానికి సంబంధించిన వాళ్ళమైతే మన పౌరసత్వం మన సిటిజన్షిప్ పరలోకంలో ఉంటే మన ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్ని పరలోకానికి సంబంధించినవి అయితే, అంటే అక్కడ ఏముండవు అనుకోండి, ఒక ఉదాహరణగా చెప్తున్నాను, అన్ని అక్కడికి సంబంధించినవి అయితే మరి వేరే దేశం వచ్చాం మనం, అంటే ఈ లోకానికి, ఈ భూలోకానికి, ఈ భూలోకంలో మనం ఎలా ఉండాలి? మరి మన మనసంతా ఎక్కడ ఉంటుంది? మన పరలోకం పైనే. మన మన ఆలోచనలన్నీ ఏముంటాయి? పరలోకం పైనే. ఎందుకంటే ఈ దేశం నాది కాదు, ఈ లోకం నాది కాదు, నేను కొన్ని రోజులు ఉండటానికి వచ్చాను, నేను వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు మన వ్యవహారం ఎట్లా ఉంటుంది? మన ప్రవర్తన, మన బిహేవియర్ ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది? ఈ లోకంలో ఉన్నట్టు, లోకంలో ఉన్న వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టు ఉండదు, అసలు ఉండకూడదు. ఏ దేశస్థుడైనా వివిధ దేశస్థుడు వెళ్తే వాళ్ళలో కలిసిపోయి వాళ్ళలాగానే ఉండి అక్కడే సెటిల్ అయిపోయిన వాళ్ళు కొంతమంది టూరిస్టులు ఉంటారు, అంటే వాళ్ళ దేశాన్ని మర్చిపోయాడని. మనం కూడా పరలోకానికి సంబంధించినటువంటి వాళ్ళము, మన దేశం పరలోకం, మనం ఎప్పుడు నిత్య జీవనంలో ఉండటానికి అక్కడికి వెళ్తామో, మన పర్మనెంట్ సిటిజన్షిప్ ఖరారైపోయింది, మనం ఇక్కడ టెంపరరీ ఉండాలి, మనం ఈ దేశం కాదన్నప్పుడు మన మన వ్యవహారమే చాలా విచిత్రంగా విప్లవాత్మకంగా మారిపోతుంది. యాత్రికులు అయిన వాళ్ళు ఎట్లా ఉంటారు? వాస్తవానికి మీరే చూడండి, ప్రయాణం చేసేవాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ అపియరెన్స్ ఎట్లా ఉంటుంది అంటే, ఒక బ్యాగ్ వేసుకుని ఉంటారు, వీపుకో లేకపోతే చేతిలో ఒక బ్యాగ్ పట్టుకొని బస్ స్టాండ్లో, బస్ కాంప్లెక్స్లో నించొని కూర్చుంటారు, నించుంటారు లేకపోతే కూర్చుంటారు. దేనికోసం వెయిట్ చేస్తారు? బస్ కోసమే వెయిట్ చేస్తారు. బస్ స్టాండ్లో ఎవరైనా ఇల్లు కట్టుకుంటారా? ఏదైనా అక్కడే పెళ్లి చేసుకుంటారా? అక్కడే సెటిల్ అయిపోవాలని చూస్తారా? లేదు, అసలు వాళ్ళకి అలాంటి ఆలోచనలు ఉండవు. అసలు బస్ స్టాండ్లో ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకుని ఇక్కడే మేము మకాం వేసేస్తామనంటే అందరూ వాళ్ళు పంపించేస్తారు. ఎవ్వరు కూడా అట్లా ఎట్లా ఉంటారు యాత్రికులు అంటే, బ్యాగ్ పట్టుకొని ఉంటారు, బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మనసులో, వాళ్ళ మనసు నిండా ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి, డెస్టినేషన్ ఎప్పుడు చేరాలనే తాపత్రయం, ఆతృత మనసు నిండా ఉంటాయి. యాత్రికులు నడుచుకుంటూ వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, కొద్దిసేపే, కొంతకాలమే, కొంత సమయమే, కొంత కొన్ని గంటలే, బస్సులో సీటు ఎక్కిన తర్వాత 500 600 పెట్టి సీటు తీసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత రెండో రోజు వచ్చి సీట్ నాదే అంటే ఏమంటారు? బాబు అయిపోయింది, నీది అయిపోయిన టైం, ఈ బస్ అంతా నాదే అని అంటే ఏమంటారు? బాబు వెళ్ళిపో అని అంటారు. యాత్రికులు ఎట్లుంటారంటే, ఎంత వాళ్ళ మనం ప్రయాణం చేస్తాం కదా, మనం యాత్రికులం కదా, అటు ఇటు ప్రయాణం చేస్తాం, ఆంధ్ర తెలంగాణ పక్క జిల్లా ప్రయాణం చేసేటప్పుడు మనం ప్రతి అడుగు అడుగున గమనించండి, గమనిద్దాం. బ్యాగ్ వేసుకుని వెళ్ళటం, కార్లు బస్సులు ఎక్కటం, తర్వాత అటు ఇటు తిరగటం, ఎక్కడ తిన్నగా ఉండము, ఉండలేము. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినా, వేరే దేశం వెళ్ళినా, వేరే ప్రాంతం వెళ్ళినా, ప్రయాణం చేసేటప్పుడు మనం అక్కడ కూర్చొని మన పని మనం చేసుకుని టికెట్ తీసుకుని ఆ ప్రాంతానికి చేరుకునేదాకా మన మనసు అంతా ప్రాంతానికి వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి, దానికోసమే బస్ ఎక్కుతాము, చేరుకుంటాం. మన జీవిత ప్రయాణంలో మనం యాత్రికులమని గుర్తుందా మనకి? జీవిత ప్రయాణం ప్రారంభించబడ్డది ఈ లోకంలో నేను యాత్రికునే, నేను ఇక్కడ సెటిల్ అవ్వాల్సింది కాదు, నేను పరలోకంలో సెటిల్ అవ్వాలి. నా దేశం అది, నాకు అక్కడ పౌరసత్వం ఉన్నది. అంటే ఒక ఇలాగా ఆలోచించవచ్చు, పరలోకానికి చెందిన ఒక వ్యక్తి భూమి మీదకి యాత్రికునిగా వస్తే ఒక బ్యాగ్ వేసుకుని వచ్చాడు అనుకోండి, ఎలా ఉండాలి? బ్యాగ్ వేసుకుని రెండు చోట్ల తిరిగి తన పని చేసుకుని మళ్ళీ మనసంతా ఏముంటది, బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అంటే యేసుప్రభు ఎప్పుడొస్తాడు సార్? యేసుప్రభు ఎప్పుడొస్తాడండి? యేసుప్రభు ఎప్పుడొస్తాడు? వస్తాడు, తీసుకెళ్తాడు తప్పకుండా అని ఆ నిరీక్షణతోనే ఉంటారు వాళ్ళ జీవితం అంతా. వాళ్ళ మనసంతా పరలోకం, నా దేశం, నా నిజమైన దేశం, నా నిత్య జీవం కలిగిన దేశం, అదే నాకు నా పర్మనెంట్ ప్లేసు అనంటే, ఈ యాత్రికులైన పరదేశులైన మన జీవితం మరి వ్యవహారం ఎట్లా ఉంటుంది? మొత్తం విప్లవాత్మకంగా మార్చబడుతుంది, కనపడుతుంది విశ్వాసుల్లో, సేవకుల్లో, ప్రతి వ్యక్తుల్లో. ఏమంటున్నాడంటే, మీరు యాత్రికులు పరదేశుల్లాగా ఉన్నారు కాబట్టి, కనుక కాబట్టి ఏంటి, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించాల్సిందే. అంటే ఇప్పుడు యాత్రికులము పరదేశులమైన మనం ఈ భూమి మీద జీవించేటప్పుడు ఈ భూమి మీద ఉండే కొన్ని కోరికలు, ఈ లోకంలో ఉండే ఆశలు ఉంటాయంట, అట్రాక్షన్స్, ఆశలు, కోరికలు, ఇవన్నీ మనల్ని లాగుతుంటాయంట. దాన్ని ఏమన్నా అంటే, కొన్ని అనువాదాల్లో ఏం చేశారంటే, ఇది లోకాశలు అని రాశారు. హిందీలో లోకాశలు అని ఉంటాయి, శరీరాశలు అన్ని ఒకటే పర్యాయ పదాలు. అది శరీరాశలు అంటే ఇంకా కొంచెం దగ్గరగా వచ్చిన మాట. అంటే శరీరాశలు అంటే మన సొంత కోరికలు, శరీరంలో నుంచి ఉత్పన్నమయ్యే కోరికలు. నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేస్తా, అలా చేస్తా, లేకపోతే అపవిత్రత, దుష్టత్వం, మూర్ఖత్వం, అహంకారం, గర్వం, అసూయ, ద్వేషం, కామాతురత, రకరకాల ఆశలు, ఇవన్నీ శరీర కోరికలు, పాపం. అయితే ఈ లోకంలో ఇలాంటి ఆశలన్నీ ఉన్నాయంట, లోకంలో ఉన్నాయి, మన శరీరంలో ఉన్నాయంట. ఇవన్నీ ఏం చేస్తాయి బ్రదర్, మనం ఈ లోకంలో జీవించేటప్పుడంటే వాటి అటాక్ అంతా, అవి దేని మీద యుద్ధం చేస్తాయంటే మన ఆత్మ మీదనంట. డైరెక్ట్ గా మన ఆత్మతోనే వాటి యుద్ధం, వాటికి యుద్ధం అంట. మన ఆత్మకు వ్యతిరేకంగా పోరాడతాయి అంట. మన ఆత్మ ఏం చెప్తుందంటే, దేవుని వాక్యానుసారంగా జీవించాల్సిందే. దేవుని వాక్యానుసారంగా మనం రక్షించబడ్డాం కదా, మన ఆత్మ రక్షించబడ్డది కదా, శరీరం ఇంకా విమోచించబడలేదు. అంటే శరీరం ఇంకా రక్షించబడలేదు, పరిపూర్ణతలోకి రాలేదు, మహిమ శరీరంగా మార్చబడలేదు. అందుకనే మన శరీరం ఈ లోకాశలకి లాగుతూ ఉంటే ఆత్మ ఏం చేస్తుంది? ఆత్మ దాన్ని అంగీకరించదు. అందుకనే ఈ లోకాశలు, మన శరీరాశల యొక్క అటాక్ అంతా మన ఆత్మ పైనే, మన ఆత్మకు వ్యతిరేకంగా. అసలు దేవుడు మనకు ఆత్మని ఎందుకు ఇచ్చాడు అనంటే, ఆత్మ ఎందుకనంటే దేవునికి సంబంధించింది అది. దేవునితో పెనవేసుకోవాలి, దేవునితో మాట్లాడాలి, దేవునితో ఉండాలి, ఆయన గురించి నేను అర్థం చేసుకోవాలి, ఆయనతోనే మాట్లాడతాను, ఆయనతో టైం స్పెండ్ చేస్తాను, ఆయన ఎవరో తెలుసుకుంటాను అనే ఆ తత్వము ఎక్కడి నుంచి వస్తుందంటే, ఆత్మలో నుంచే, ఆయన ఇచ్చిన ఆత్మలో నుంచే పుట్టుకొని వస్తుంది. ఆయన మనకు ఆత్మ ఇచ్చాడు కదా. నేను పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడలేదు, మన ఆత్మ గురించి మాట్లాడుతున్నాను. మన ఆత్మ యొక్క నేచర్ ఏంటంటే దైవత్వాన్ని కోరుకుంటుందంట. అంటే దైవత్వాన్ని కోరుకోవటం అంటే దేవునితో సంబంధాన్ని నెలకొల్పేది ఆత్మ. మనిషికి శరీరము, ప్రాణము, ఆత్మ, శరీరము మనకు బాడీ పార్ట్స్ తెలుసు కదా, అవి ఏం పనులు చేస్తాయి తెలుసు, మనస్సు ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి. ఆత్మలో ఉండేది ఏంటంటే దేవునితో సంబంధాన్ని కోరుకుంటది. కాబట్టి ఆ ఆత్మ మీదనే యుద్ధాన్ని ప్రకటిస్తాయి. మనం మారుమనసు పొందిన వాళ్ళమైతే మన ఆత్మ దేని మీద ఆశ కలిగి ఉంటుంది? దేవునితో మాట్లాడాలి అంటే ప్రార్థన చేయాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ఆయన మాటలు వినాలి, ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఏం చెప్తే దానికి లోబడాలి నేను. తర్వాత దేవుణ్ణి ఇంకా తెలుసుకోవాలి, ఆయన హృదయం ఏంటి, ఆయన ఉద్దేశాలు ఏంటి, ఆయన ప్రణాళికలు ఏంటి, ఆయనకి ఎట్లాంటి ఇష్టాలు ఉన్నాయి. ఇలాంటి మనస్ హృదయం ఎక్కువగా ఉంటుంది, అది ఆత్మకు సంబంధించినటువంటి. అలా ఉన్నప్పుడంట ఈ కోరికలు, ఈ ఆశలు, ఈ శరీరంలో ఈ శరీరానికి సంబంధించిన పాప స్వభావము, ఈ లోకాశలు వెళ్ళి అటాక్ చేస్తాయంట. అటాక్ చేస్తే ఏం చేయాలంట, యుద్ధాన్ని ప్రకటిస్తే విరోధంగా పోరాడేటప్పుడు వాటిని విసర్జించండి, వదిలేయండి, వాటిని జయించండి, వాటిని పక్కకు పెట్టండి. మీరే ఆలోచించండి, ఏ టూరిస్ట్ అయినా, ఏ వేరే దేశానికి వెళ్ళిన ఏ వ్యక్తి అయినా, వేరే దేశంలో ఉన్న మనం ఈ దేశం నుంచి వేరే దేశానికి వెళ్తే ఒక యాత్రికుల్లాగా అటు ఇటు తిరుగుతుంటే ఆ వెళ్ళిన దేశానికి ఎవరో ఒకరిని చూసి వాళ్ళు ఏ చెప్తే అది వాళ్ళలాగా చేస్తూ అక్కడే సెటిల్ అయిపోయి ఏదో ఒక తప్పుదో పట్టి అక్కడే పెళ్లి చేసుకుని, లీగల్ గా కాదు పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయి ఉంటే దాని అర్థం ఏంటిది? ఆయన భార్య బిడ్డల్ని వదిలిపెట్టి దేశంలో వచ్చాడు, కానీ వేరే దేశానికి వెళ్ళి అక్కడ కూడా పెళ్లి చేసుకున్నాడు. అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ మాటలు విని వాళ్ళు ఆకర్షించారు. టూరిస్టులను ఆకర్షిస్తారా లేదండి? ఆకర్షిస్తారు. రండి బాబు మా హోటల్లో ఉండండి, మా హోటల్లో ఉండండి, మీకు అన్ని వసతులు పెడతాం అని అంటారు. తర్వాత మిగతా విషయాలన్నీ నేర్పించారనుకోండి, అక్కడే బాగుందనుకోని సెటిల్ అయిపోయి ఉన్న భార్యా బిడ్డల్ని వదిలేసి సొంత దేశాన్ని వదిలేసి ఉన్నాడంటే ఏమంటారని? నమ్మక ద్రోహి అనరా? మరి భార్య బిడ్డలు ఏం కావాలి, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏ దేశం నుంచి వచ్చావు, యాత్రికునిగా వచ్చావు కదా, నీ వీసా వ్యాలిడిటీ ఎప్పటి వరకు, ఎందుకు వచ్చావు, అసలు ఉద్దేశం ఏంది, ఓన్లీ చూసిపోవడానికే కదా, మరి ఎందుకు ఇక్కడే సెటిల్ అయిపోయావు, ఎంత అక్రమం అనుకుంటా కదా, ఎంత అన్యాయం చేశాడైనా. కాబట్టి మనం కూడా విశ్వాసులంగా పరలోకానికి సంబంధించిన వ్యక్తులం కనుక, యాత్రికులం కనుక ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ వస్తువు మీద మనం కోరిక పెంచుకోకూడదు. చాలా మంది స్థలాల మీద కోరిక పెంచుకుంటారు, ఇండ్ల మీద, భార్యాభర్తలు పిల్లలు, అంటే పిల్లల్ని భార్యాభర్తల్ని ప్రేమించకూడదా? దైవికంగా ప్రేమించాలి, కాదంట్లా. అటాచ్మెంట్స్ పెంచుకోవడం మంచిది కాదు. దేవుని ప్రేమ వేరు, అటాచ్మెంట్ వేరు. మనం చాలాసార్లు ప్రేమించం, అటాచ్మెంట్ పెంచుకుంటాం. తర్వాత ఇండ్లు, ఏమంటారు, ఉద్యోగాలు, వీటిని ఎక్కువ ప్రేమిస్తాం. డబ్బులు, డబ్బు పిచ్చి అయితే ఇది కామన్ గా పరిచర్య చేసే వాళ్ళకు కూడా కొన్ని ఆశలు కోరికలు ఉంటాయి. రకరకాలుగా నేను ఇలా పరిచర్య చేస్తా, అలా పరిచర్య చేస్తా, విపరీతమైన కోరికలు ఉంటాయి. అయితే అది దేవుని చిత్తానుసారమైనది అయితే మంచిదే, కానీ దేవుని చిత్తానుసారంగా కాకుండా కూడా మనం ఆలోచించి నేను ఏదో చేయాలనుకుంటున్నానంటే అది పరలోకానికి సంబంధించినది కాదు, యాత్రికులుగా లేము. మనం సెటిల్మెంట్ల గురించి ఎప్పుడు మాట్లాడతాం గుర్తుంటుందా? మా అబ్బాయి సెటిల్ అయిపోయాడండి, చక్కగా జాబ్ వచ్చేసింది, ఇద్దరు పిల్లల్ని కన్నాడు, ఆ తర్వాత మంచి అమ్మాయి దొరికింది, తర్వాత ఇల్లు కట్టుకున్నాడండి. ఆయన ఏమంటాం మనం, మన భాషలో, మన ఈ లోక భాషలో సెటిల్ అయిపోయాడండి. చాలా డేంజరు. సరే అది కాదు సెటిల్మెంట్. వాస్తవానికి అది సెటిల్మెంట్ అని ఈ లోకం చెప్తుంది, కానీ దేవుని దృష్టిలో అది సెటిల్మెంట్ కాదు. దేవుని దృష్టిలో అది సెటిల్మెంట్ కాదు. మనం అనుకుంటాం సెటిల్మెంట్ అని. దేవుని దృష్టిలో సెటిల్మెంట్ ఏదంటే వాళ్ళు రక్షించబడి దేవుని కోసం దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ నా ప్రభు ఎప్పుడొస్తాడు ఎప్పుడొస్తాడు ఎప్పుడొస్తాడని వేచి చూస్తూ మనసంతా పరలోకం మీద పెట్టుకుని ఈ లోకంలో ఉన్న వస్తువుల్ని స్థలాల్ని ఇండ్లని నేను త్వరగా కొంత చిన్న చిన్న పనులకి వాడుకోవాలి, పరిచర్కి, దానికి దీనికి, తర్వాత నేను విడిచిపెట్టి అన్ని వెళ్ళిపోతాను అని మనసంతా కోరికలన్నీ పరలోకం మీద పెట్టుకుని జీవిస్తారంట ఈ లోకంలో. అందుకనే వాళ్ళ ప్రవర్తనే విచిత్రంగా ఉంటుందంట. అలాంటి వాళ్ళ ప్రవర్తన ఎట్లుంటది? కింద నెక్స్ట్ వచనంలో ఇచ్చాయి. ఫస్ట్ ఏం చేయమంటున్నాడంటే, మనం పరలోకానికి సంబంధించిన వాళ్ళం, యాత్రికులం కాబట్టి మనం ఎట్లుండాలంటే, లోకాశల్ని శరీరాశల్ని విసర్జించాలి. ఎందుకనంటే మన ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి అవి, మన ఆత్మకు విరోధంగా పోరాడుతున్నాయి. అంటే వాటి అటాక్ అంతా మళ్ళీ గుర్తుపెట్టుకుందాం, ఎందుకు రిపీట్ చేస్తున్నాను, చాలా ఇంపార్టెంట్. శరీరాశలు, ఈ లోకపు ఆశలు అన్నీ వాటి యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మన ఆత్మకు, ఆత్మ మీద అటాక్. అంటే వీడు పరలోకానికి వెళ్లకుండా పరలోకపు ఆశల నుంచి, పరలోకపు యొక్క దృష్టి నుంచి వీని మళ్లించడం, అదే మన మెయిన్ ఉద్దేశం. మీరు ఆలోచించండి. అందుకని ఏ కోరిక అయినా ఏ ఆశ అయినా కొంచెమైనా చిక్కుకుంటే ఏమవుతుందంటే మన మెయిన్ డెస్టినేషన్, మన హోప్, మన నిరీక్షణకు, మన నిజమైన విశ్వాసానికి సంబంధించిన, నిత్య జీవానికి సంబంధించిన విషయాల పట్ల దెబ్బ పడుతుంది. కాబట్టి ఆ విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిందే. వాటిని జయించనివ్వకూడదు, విసర్జించాల్సిందే. శరీరాశల్ని విడిచిపెట్టాల్సిందే. అవి మన ఆత్మ మీద అటాక్ చేస్తున్నాయని మనం అర్థం చేసుకోవాల్సిందే. అయితే అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించరో ఆ విషయంలో వారు మీరు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. మరి మనం యాత్రికులము పరదేశులము అయితే మన వ్యవహారం ఎట్లుండాలి అని 12వ వచనంలో మాట్లాడుతుంది. మనం ఇందాక ఎగ్జాంపుల్ చూసుకున్నాం, వేరే దేశానికి వెళ్తే వీసా తీసుకుని వేరే యాత్రికునిగా ఉంటే మనం అక్కడ ఎంత రెస్పెక్ట్గా ఉంటాం, ఎంత మర్యాదగా మాట్లాడతాం, ఎంత జాగ్రత్తగా మాట్లాడతాం. ఎందుకంటే ఈ పోలీసు వ్యక్తి వచ్చి మనల్ని లోపలేస్తాడు, లేకపోతే ఇక్కడ ఇమిగ్రేషన్ ఆఫీస్ వాళ్ళు లేకపోతే ఎంబసీ వాళ్ళు మళ్ళీ పిలిపిస్తారు, లేకపోతే ఆ కంట్రీ రూల్స్ ప్రకారం వెళ్ళాలి, స్ట్రిక్ట్ గా ఉంటుంది అని చాలా జాగ్రత్తగా ఉండి వస్తాం. మన ఇంట్లో ఎట్లా ఉంటాం? మన ఇంట్లో ఉన్నట్టే ఆడుంటామా? ఉండం. మన వ్యవహారం అంతా మారిపోయింది. అదే అంటున్నాడు ఇక్కడ, మీరు ఎక్కడున్నారు? అన్ని దేశంలో ఉన్నారు, అన్ని జనుల మధ్యలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? అన్ని జనులకు ఏమన్నా మీ ప్రవర్తన నచ్చుతుందా? నచ్చదు. జనరల్ గా ఇది ఏ ఉద్దేశంతో ఈ వాక్యం, ఈ అర్థం ఏ ఉద్దేశంతో రాయించాడంటే, విశ్వాసులు, దేవుని అంగీకరించిన వారు, రక్షించబడ్డ వారి యొక్క జీవితం ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి కోసం జీవిస్తున్నప్పుడు లోకం ఏమైనా సహిస్తుందా? సహించదు. ఆయన కోసం జీవిస్తున్నప్పుడు నిందలేస్తుంది, తర్వాత దూషిస్తారు, వాళ్ళు దుర్మార్గులని దూషిస్తారు. అయితే మనం సత్క్రియలు చేయటం ఆపకూడదు. ఇక్కడ ఏమనుకుంటామంటే మనము అన్య జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించరో ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని దర్శన దినముందు దేవుని మయంపరచాలి. అలా బతకాలి మీరు. అంటే మనం పరదేశులము యాత్రికుల్లాగా ఈ భూమి మీద ఉన్నప్పుడు మనల్ని పిచ్చోళ్ళలాగా చూస్తారు. ఎవరు? మన సొంత కుటుంబీకులే, మన సంఘంలో ఉన్నవాళ్లే, మన సమాజంలో ఉన్నవాళ్లే, మనం ఎక్కడ జాబ్ చేస్తున్నామే అక్కడ కూడా, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నామా అక్కడ కూడా దేవుని వాక్యము, దేవుని సువార్త, ఆ పద్దాక దేవుని కోసం జీవిస్తున్నాము, దేవుడు యొక్క నీతి ఇది, దేవుని పరిశుద్ధత ఇది, దేవుని యొక్క మహిమ ఇది, దేవుని యొక్క మనసు ఇట్లా ఉంటది, ప్రణాళికలు ఇట్లా ఉంటాయి, ఇది మేము ఇది చేయము, ఇలా చేయకూడదు అని చెప్తా ఉన్నప్పుడు లోకానికి వెర్రితనంగా ఉంటది, అది దూషిస్తారు మనల్ని, అవమానపరుస్తారు, నిందలేస్తారు. కొన్ని అనువాదాల్లో ఇది నిందలు అని రాశారు, నిందలేస్తారంట. నిందలు, నింద అంటే అది కాదు, ఆయన చేయలేదు కానీ ఆయన మీదకి వస్తుంది ఆ మాట, దాన్ని నింద అంటాం. అంటే ఒక వ్యక్తి ఆ తప్పు చేయడంట, ఆ తప్పు చేయనందుకు కూడా నువ్వే చేశావు ఇది అని అంటారంట, దాన్ని నింద అంటాం. అలాంటి నిందలేస్తారంట. కానీ మీరేం చేయాలి, మీరేం చేయాలంటే వాళ్ళు దుర్మార్గులని దూషించినా కూడా ఆ విషయాల్లో సత్క్రియలే చేయాలి. అయితే వాళ్ళు ఏమంటారంటే కొన్నిసార్లు కొంతమంది ఇంట్లో నుంచి, ఇంట్లో యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించని వాళ్ళు ఉంటే వాళ్ళు ఏంది అసలు నీ జీవితం అంతా విచిత్రంగా ఉంది, ఎందుకు బతుకుతున్నావు నువ్వు, అసలు ఇట్లా బతుకుతే ఎవడైనా ఈ లోకంలో జీవిస్తామా మనం, ఇంత నీతిగా ఉంటే నువ్వు బతుకుతావా అసలు అని ఇంట్లోనే అంటారు. బయట వాళ్ళు అబ్బో పెద్ద ఈయన దిగొచ్చాడు, చాలా పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తాడు, ఇలాంటి మాటలు మాట్లాడతారు. అవునండి, ఇలాంటి మాటలు చాలా విచిత్రంగా మాట్లాడతారు. దుర్మార్గులు అని అంటూ అసలు వాళ్ళు సహించక ఏమంటారంటే ఎంత బూతులు తిరుగుతారని చూసారా? అరే మనసు దేవుని కోసం బతుకుతున్నాము, నీతిగా బతుకుతున్నాము, యేసుక్రీస్తు ప్రభు పేరు చెప్తున్నాము, ఆ పేరింటిని వాళ్ళ కంపనం అసలు బూతులు తిట్టేస్తారు, దుర్మార్గులు అంటారు, నిందలేసేస్తారు, అవమానపరుస్తారు. ఎందుకు, ఏం చేశాం మనం అసలు? ఆ విషయాల్లోనే మనం సత్క్రియలు ఇంకా చేసి చూపించాలి. వాళ్ళు తిడుతున్నారని చెప్పేసి మనం సత్క్రియలు ఆపకూడదు, వాళ్ళు అవమానపరుస్తున్నారని ఆపకూడదు. ఒకవేళ మీరే ఇట్లా రివర్స్ గా ఆలోచించండి, మనం నిజంగా విశ్వాసులమయ్యి మనం నిజంగా మంచి పనులు అంటే సత్క్రియలు చేయట్లేదు అనుకోండి, అంటే వాక్యానుసారంగా జీవించట్లేదు ఈ లోకంలో, మరి ఏమంటారు మనల్ని? అమ్మో నువ్వు పెద్ద ఇందాక విశ్వాసం చెప్పావు కదా, పరలోకానికి సంబంధించిన యాత్రికునని చెప్పావు కదా, మరి నువ్వేం ఇటు చేస్తున్నావు, నువ్వే పెద్ద దుర్మార్గుడివి, అయినా నువ్వు ఇటు చేయకూడదు కదా, నువ్వు నువ్వు పెద్ద మోసగాడివి, ఆహా నువ్వు కూడా ఇట్లాంటి ఏమంటారు అందరు చేసినట్టే చేస్తున్నావు కదా, లేకపోతే అవును నీలో ఈ తప్పిదం ఉంది అని ఏలెత్తి చూపిస్తారు. అందుకనే ఒక ప్రయాణికుడు, ఒక యాత్రికుడు, ఒక వేరే దేశానికి చెందినవాడు మిగతా దేశాలకు వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా మాటలు, రెస్పెక్టు, తర్వాత ఇది నాది కాదు, ఇది దేశం నాది కాదు, ఇది కొంత కొన్ని దినాలే పర్మిషను, నేను యాత్రికునని ఆయన పని చూసుకుని వచ్చేస్తాడు మన దేశానికి. మన సొంత దేశం మీదనే మన సొంత డెస్టినేషన్ గమ్యానికి చేరుకోవాలనే ఉంటుంది. అలాగే అలాంటి మనస్సు పైన 11వ వచనంలో చూసాం, 12వ వచనంలో వారి ప్రవర్తన ఎట్లా ఉంటుంది మరి? రెస్పెక్ట్, జాగ్రత్త, తర్వాత వ్యవహారం అంతా చాలా జాగ్రత్తగా ఉంటుంది. అలాగే అన్ని జనుల మధ్యలో మనం ఉన్నప్పుడు మన వ్యవహారం ఎట్లా ఉండాలి? మన ఉద్యోగాలు చేసుకునేటప్పుడు, సేవ చేసేటప్పుడు, మన సంఘంలో, సమాజంలో, ఇంట్లో, బంధువుల మధ్యన ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అంటే వాళ్ళకి అర్థమైపోవాలి మనం పరదేశులము అని, యాత్రికులము అని. అయినా దూషిస్తారు వాళ్ళు, మనం నీతిగా బతికించే కూడా దూషిస్తారు. అయినా సత్క్రియలు ఆపకూడదు, సత్క్రియలు చేయాల్సిందే. వీళ్ళు ఈ సత్క్రియలన్నీ చూసిన తర్వాత, సత్క్రియలంటే సత్క్రియలు ఏంటో మనం వాక్యాన్ని ధ్యానిస్తే చాలా చోట్ల సత్క్రియలు ఏంటో ఉన్నాయి, అవన్నీ చేయాల్సిందే. ఇంకా సింపుల్గా చెప్పాలంటే దేవుని వాక్యాన్ని చదివి దాని ప్రకారంగా జీవించడమే సత్క్రియ. అందులో ఈ బోల్డ్ అని ఉన్నాయి, ఆయన మాటకు లోబడటంలో బోల్డ్ అని ఉన్నాయి. ఆయన చాలా విషయాలు చెప్పాడు ప్రకటన ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్ని ధ్యానిస్తూ ఉంటే మన జీవితం ఎలా జీవించాలి, ఆయనతో పాటు ఎలా సంబంధాన్ని కలిగి ఉండాలి, సత్క్రియలు ఏం చేయాలి, సత్క్రియలు అంటే ఏంటి అన్ని వివరించాడు. మంచి క్రియలు చేస్తూనే ఉండాలి. వాళ్ళు ఏదో తిట్టారని వాళ్ళు మనం దూషించకూడదు, వాళ్ళు ఏదో మనల్ని అవమానించారని మళ్ళీ రివర్స్ మనం చేయకూడదు. ఆయన వాళ్ళకేంది చూపించేది, నేను కేవలం బిలీవర్స్నే ప్రేమిస్తాను, బిలీవర్లకే మంచి పనులు చేస్తాను, వాళ్ళకు అసలు అన్యులంటేనే అసహించుకోవటం. మనం చాలా విచిత్రంగా ఉంటాం కొన్నిసార్లు, అన్యులంటే అసలు చాలా అసహించుకుంటాం, వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళాం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు దూషిస్తున్నారని చెప్పేసి వాళ్ళని దూరం పెడతాం. అసలు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు? వాళ్ళు దూషిస్తే మీరేం చేయాలి? ఆనందించాలి. ఒకవేళ వాళ్ళని శత్రువులని మీరు శత్రువులాగా అనిపిస్తే మరి వాళ్ళ కోసమే కదా మీరు ప్రార్థన చేయాలి. మనం వాళ్ళని ప్రేమించాలి, శత్రువులను ప్రేమించమన్నాడు, శత్రువుల కోసం ప్రార్థన చేయమన్నాడు. మరలా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు మంచి పనులు చేయాలి వాళ్ళ కోసం. వాళ్ళకు అసలు ఒక సింపుల్ భాషలో చెప్పాలంటే వాళ్ళకి అసలు నిద్ర పట్టదు అలా ఉంటే. ఎవరైతే మనల్ని దూషించారో, అవమానపరిచారో, తిట్టారో, కొట్టారో, లేకపోతే చాలా ఇబ్బందులు పెట్టారో, ఇంట్లో అయినా బంధువులైనా ఎవరైనా సరే, అయినా వాళ్ళకెళ్ళి వాళ్ళ జీవితంలో సహాయపడటం, వాళ్ళ కోసం ప్రార్థన చేయటం, వాళ్ళని చాలా మంచి మనసుతో చూడటం, దేవుని వాక్యంతో, దేవుని ప్రేమతో ప్రేమించటం, అలా చూసామనుకోండి అసలు వాళ్ళకి నిద్ర పట్టదు. పర్లేదు ఒకవేళ వియర్డ్గా ఏమైనా మాటలు అన్నీ వాడిని ఇంకా అంటారు, కానీ వాళ్ళు నిద్ర పట్టదు. ఎందుకనంటే నేను ఇంత చేసినా కూడా ఈ అబ్బాయి, ఈ వ్యక్తి ఏంటి అసలు, నాకు మంచి చేయకుండా వదలట్లేదు. ఒకవేళ వాళ్ళు మారు మనసు పొందొచ్చు ఈ క్రియలను బట్టి, మన క్రియలను చూసి మారు మనసు పొందే అవకాశాలు ఉంటాయట కొన్నిసార్లు. అంతేకాదు ఒకవేళ మారు మనసు పొందకుండా కూడా ఉంటే వాళ్ళు భయంకరమైన తీర్పులోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అప్పుడు కూడా ఒప్పుకుంటారంట. ఏమన్నారు ఇక్కడ అంటే వారి మధ్య మంచి ప్రవర్తన గల వారై ఉన్నప్పుడు ఏమని జరుగుతాయట? దర్శన దినమందు దేవుణ్ణి మహింపరుస్తారట వాళ్ళు. ఎవరు వాళ్ళు? సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహింపరుస్తారంట. దర్శన దినం అంటే యేసుక్రీస్తు ప్రభు రాకడలో, రెండోది న్యాయమైన తీర్పు దినం అంట. తీర్పు దినంలో వాళ్ళు నిలబడ్డప్పుడట మనం చేసిన, వాళ్ళు ఎంత దూషించినా ఎన్ని చేసినా కూడా నీతి క్రియలు చేసి వాళ్ళకు మంచిగా చేసి వాళ్ళ ఎదుట మంచిగా ప్రవర్తిస్తానంట, తీర్పు దినాన్న ప్రభా నీ గురించి నాకెవరు చెప్పలేను, నీ గురించి అసలు నాకెవరు వివరించలేదు ప్రభా, సువార్త ఎవరు నాకు ప్రకటించలేదు, నీ పిల్లలు ఎవరు నా మా ముందు ఏమి మంచితనం కనపరచలేదు అని అబద్ధం చెప్పారంట, ఒప్పుకుంటారంట వాళ్ళు. ప్రభా అన్ని నువ్వు కరెక్టే చేశావు, అవును నీ పిల్లలు కూడా మా మధ్యలో పెట్టావు, మా కుటుంబంలోని పెట్టావు, మా సమాజంలో మా ఉద్యోగంలోనే ఆయన మాతో పాటు ఉండేవాడు. కరెక్టే, ఆయన చాలా చక్కగా ప్రవర్తించేవాడు, నేనే మూర్ఖంగా ఉన్నాను, ప్రభా నీకే మహిమ కలుగును గాక అని అంటారంట. ఒకవేళ మారు మనసు పొందకపోతే న్యాయమైన తీర్పు దినం రోజున ఎవ్వరూ అబద్ధం ఆడరు, నాకు తెలియలేదే, నాకు నీ గురించి తెలియదు, నాకు అసలు ఇది ఏంటో తెలియదు, అది తెలియదు ఇది తెలియదు అని సాకులు అబద్ధాలు ఎవ్వరూ ఆడలేరు, వణికిపోతారు. రివర్స్ ఏం చేస్తారంటే దేవుణ్ణి మహింపరుస్తారంటే ఏమంటారంటే, అవును ప్రభా నువ్వు చేసింది కరెక్టే, నీ పిల్లలు ఎలా జీవించారో మాకు తెలుసు, నిందలేశాను అదేశాను ఇదేశాను అయినా వాళ్ళు మంచిగా ప్రవర్తించారు, అపో ఇప్పుడు అర్థమవుతుంది అని మహింపరుస్తారట. ఏమి లాభం? కానీ మన వైపు ఆలోచిస్తే దాని అర్థం ఏంటిది, మనము మంచి ప్రవర్తన గల వారే ప్రవర్తించాల్సిందే, లేకపోతే వాళ్ళే దోషారోపణ చేసేలాగా చేయకూడదు. న్యాయమైన తీర్పు దినాన వీళ్ళు మీ పిల్లల ప్రభా, ఈయన నేను ఒకటి తిడితే ఆడు రెండు తిట్టాడు, నేను రెండు అంటే ఆయన మూడు అన్నాడు, మేమెట్లున్నామో ఆయన అట్లే ఉన్నాడు, సో ఆయన మీ బిడ్డన. దర్శన దినమందు తీర్పు దినాన దేవుని ప్రజలు సారీ దేవుని ప్రజలను బట్టి వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన బట్టి అన్యులు నరకంలో వేయబడే వాళ్ళు ఎవరైతే అంగీకరించరో వాళ్ళు తీర్పు దినంలో రోజు దేవుని మహింపరుస్తారంట. అవును నీ పిల్లల్ని సాక్షులుగా ఉంచావు, ఎవిడెన్స్ గా మా మధ్యలో పెట్టావు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని తిట్టినా కొట్టినా వాళ్ళని ఎంత హింసించినా కూడా వాళ్ళు నీతిగానే ప్రవర్తించారు, వాళ్ళు మంచిగానే ప్రవర్తించారు అని వాళ్ళు ఏం మరి రోమాలు నిక్కబుడుచుకుంటాయో, వాళ్ళు అప్పుడు కన్నీళ్లు గారుస్తారు కానీ అప్పటికేమి మారు మనసు ఉండదు కదా. అందుకోసం మనం మంచి ప్రవర్తన గల వారే ఉండాలి, యాత్రికుల్లాగానే ఉండాలి, ప్రయాణికుల్లాగానే, పరదేశుల్లాగానే మన వ్యవహారం అంతా ఉండాలి. అందుకనే యాత్రికులము ప్రయాణికులము లేకపోతే వేరే దేశానికి చెందిన వాళ్ళంటే వాళ్ళ వ్యవహారం ఎట్లా ఉంటుంది, అసలు చాలా రెస్పెక్టివ్ గా చాలా జాగ్రత్తగా ఉంటారు. వేరే దేశంకి వెళ్ళినప్పుడు వేరే దేశం ఏమన్నా ఆ వ్యక్తి ఏమన్నా అన్నా కూడా కొంచెం భరిస్తాము, సైలెంట్ గా ఉండే, ఎందుకంటే మన దేశం కాదది. ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకాశలు మన శరీరాశలు మనలో కోరికలు ఈడుస్తా ఉన్నా కొద్దీ లోకం మనల్ని ఎంకరేజ్ చేస్తూ అట్రాక్ట్ చేస్తూ లాగుతా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, విసర్జించాలి. మన ఆత్మ మీద పోరాటం చేస్తుంది, మన డెస్టినేషన్ వెళ్లకుండా మన పరలోకం మీద మనసు పెట్టుకోకుండా పరలోకం కోసం దేవుని కోసం జీవించకుండా మన పర్మనెంట్ ప్లేస్ కు వెళ్లకుండా మనసును తిప్పడానికి ప్రయత్నిస్తుంది అది దాడి మన ఆత్మ మీద. అందుకని ఏమంటున్నానంటే ఆ లోకానికి సంబంధించిన వాళ్ళమైతే ఈ లోకంలో మన ప్రవర్తన సత్క్రియలు ఉండాలి, మంచి ప్రవర్తన వారి మధ్యన మనం కనపరచాల్సిందే. అది కావాలని చూపించకూడదు, అంటే చూపించుకోవాలని చూపించుకోకూడదు, చూపించుకోవడానికి మనం అలా వ్యవహారం చేయకూడదు. మన ఒరిజినాలిటీ అలాగుండాలి, మనం ఆ దేశానికి సంబంధించిన వాళ్ళము అని. కాబట్టి వాళ్ళు ఎన్ని నిందలేసినా తిట్టినా ఆ సత్క్రియలు చేసినప్పుడు తీర్పు దినాన వాళ్ళు దేవుణ్ణి మహింపరుస్తారంట, నరకానికి వెళ్లే వాళ్ళు దేవుణ్ణి మహింపరుస్తారంట. నువ్వు చేసింది కరెక్టే ప్రభా, మనల్ని గుర్తు చేసుకుని దేవుణ్ణి మహింపరుస్తారంట, అప్పుడు దేవునికి మహిమ రాదండి. అందుకనే మనం ఎన్నిసార్లు పంతాలకి వెళ్తాం, కాదు ప్రభా వాళ్ళు అట్లు చేశారు ఇట్లు చేశారు వాణ్ణి ఏమంటారు చంపే ప్రభా, అసలు తీసే లేపే, అట్లాంటి ప్రార్థన చేయొద్దు. వాళ్ళు ఎన్ని చేసినా కూడా మనం ఒక గొర్రెలాగానే ఉండాలి. ఎందుకంటే మన ప్రభు ఒక గొర్రె బలైపోయినట్టు అయిపోయాడు, మౌనంగా బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనంగా ఉన్నాడంట. అంటే బొచ్చు కత్తిరించే వాని దగ్గర గొర్రె ఎట్లాగైతే ఉంటుందో, తిట్టి కొట్టి చంపే వాళ్ళ ఎదుట అట్లా సైలెంట్ గా ఉన్నాడంట. మరి మన ప్రభు వారు అలాంటి మాదిరి చూపిస్తే మన పరిస్థితి ఏంటి? మనం కూడా చూపించాల్సిందే. పంతాలకి న్యాయాలకి హక్కులకు వెళ్ళి చాలా రచ్చ చేసి చాలా ఏమంటారు గొడవలకు వెళ్ళి వెళ్ళకూడదు. అన్యాయాన్ని భరించాల్సిందే, సహించాల్సిందే. అన్యాయం అంటే నేను కాంప్రమైజ్ అయ్యే విషయంలో చెప్పట్లేదు, దయచేసి వినండి. మనల్ని దూషిస్తే, అవమానపరిస్తే, అన్యాయంగా అక్రమంగా చేస్తే భరించాల్సిందే, సహించాల్సిందే, మౌనంగా ఉండాల్సిందే. అయినప్పటికీ మంచి ప్రవర్తన, సత్క్రియలు చూపించాల్సిందే. మన జీవితంలో మనం ఎలా ఉన్నాం పరిశీలించుకుందాం. మనం దేవునికి అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనం ఎలా ఉన్నాం?